కథచెప్తా.com. నేను చెప్పబోయే కథ దొంగ సన్యాసి. అనగనగా ఒక దేశాన్ని ఒక రాజు రాణి పాలిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లకి సంతానం కలగలేదు. వారసులు లేకుండానే చనిపోవలసి వస్తుందేమోనని వాళ్ళు చాలా దిగులు పడ్డారు. చేయని పూజా లేదు, ఇక యజ్ఞయాగాలకి బైరాగి చిట్కాలకి అంతే లేదు. ఇన్ని చేసినా పాపం వారికి సంతానం కలగలేదు. ఆ రాజు తన ఇతర సిబ్బందితో పాటు ఒక ఆడగుర్రాన్ని ఒక ఆడకుక్కని కూడా పెంచుతున్నాడు. ఆ రెంటి అందు రాజుకి రాణికి మిక్కిలి ప్రేమ. అదేం చిత్రమో గాని ఆ రెండింటికి కూడా ఎంతకాలానికి సంతానం కలగలేదు. రాజుకి రాణికి తమ సంతతి వాటి సంతతి చూసేసరికి చాలా దుఃఖం వచ్చింది. చివరికి ఒక రోజున రాజు తన రాజ్యంలోనూ ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలోనూ ఇలా చాటింపు వేయించాడు. తనకి తాను పెంచుతున్న గుర్రానికి కుక్కకి సంతానం కలిగే ఉపాయం చెప్పిన వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని. ఈ చాటింపు విని ఒక భూతవైద్యులు, మంత్రగాళ్ళు, వైరాగులు ఎంతో మంది వచ్చారు. ఒకరు రక్షరేకు కట్టిపోయారు, మరొకరు ఏదో భస్మం మంత్రిచ్చి ఇచ్చారు, ఇంకొకరు ఏవో మంత్రాలు పఠించమన్నారు, మరొకరు ఏవో యజ్ఞయాగాలు చేయమన్నారు. ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పిపోయారు. రాజు ఆశతో అన్నీ చేసి చూచాడు. కానీ ఏమి ఫలితం కనిపించలేకపోయేసరికి చాలా నిరాశపడ్డాడు. ఇది జరిగిన ఒక వారం రోజులకి రాజుగారిని చూడటానికి ఒక సన్యాసి వచ్చి సంతానం కలగటానికి తాను ఒక ఉపాయం చెబుతానన్నాడు. రాజుకి అప్పటికే సన్యాసులంటే కొంచెం కూడా నమ్మకం లేకుండా పోయింది. కానీ ఏ పుట్టలో ఏ పాముందో అనే ఆశ చొప్పున సన్యాసిని లోపల ప్రవేశపెట్టమన్నారు. సన్యాసి రాజు ఎదుటికి వచ్చి, రాజా, నేను మీకు 9 మాత్రలు ఇస్తాను. ఒక్కొక్కరికి 3 మాత్రల చొప్పున రాణికి, గుర్రానికి, కుక్కకి వేయించండి. 3 పూర్తయ్యేసరికి రాణి ఒక చక్కటి మగపిల్లవాణ్ణి కంటుంది. గుర్రానికి ఒక పిల్ల పుడుతుంది. కుక్కకి ఒక పిల్ల పుడుతుంది. ఆ రోజు మొదలు. మళ్ళీ 1 పూర్తి కాగానే అలాగే 3 సంతానం కలుగుతుంది. 1 పూర్తయ్యేసరికి మళ్ళీ అదే విధంగా 3 సంతానం కలుగుతుంది. మొత్తం మీద ఈ మాత్రలు వేసుకున్న రోజు మొదలు 5 పూర్తయ్యేసరికి మీకు 3 కుమారులు కలుగుతారు. గుర్రానికి 3 పిల్లలు పుడతాయి. కుక్కకి 3 పిల్లలు పుడతాయి. ఇలా కలిగిన మీ అందరి సంతానం 3 పూర్తయ్యేసరికి పెరిగి పెద్దవాళ్లు అవుతారు కానీ అని ఇంకేమో చెప్పబోయినాడు. ఇంతవరకు సన్యాసి చెబుతున్న సంగతులు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టుండటం చేత రాజు ఆశతో నోరు తెరుచుకొని వింటున్నాడు. సన్యాసి కానీ అనేసరికి రాజు ఒక్కసారిగా కంగారు పడి, కానీ ఏమిటి అని అడ్డు తగిలాడు. మరేమీ లేదు, పైన చెప్పిన ప్రకారం ఒక్కొక్కరికి 3 చొప్పున సంతానం కలుగుతుంది కదా. నేను మళ్ళీ 3 పూర్తి కాగానే మిమ్మల్ని దర్శించుకోనికి వస్తాను. అప్పుడు మీ కుమారులలో ఒకరిని, గుర్రములో ఒకదాన్ని, కుక్కపిల్లలో ఒకదాన్ని నాకు ఇవ్వాలి. ఏ కుమారుణ్ణి, ఏ గుర్రపిల్లని, ఏ కుక్కపిల్లని ఇచ్చినా నాకిష్టమే. ఇందుకు మీరొప్పుకుంటే నేను మీకు ఈ మాత్రలివ్వగలను అన్నాడు సన్యాసి. ఇంతే కదా, నీ చలువ వల్ల సంతానం కలగాలే గాని నీకివ్వటానికి మాకేమీ అభ్యంతరం ఉంటుంది? అదీగాక ఒక్కొక్కరిగానే కదా నీవు అడిగింది. ఆ ఒక్కరు కూడా మా ఇష్టం వచ్చిన వాళ్ళనే ఇవ్వమంటివి. అందువల్ల నీ కోరిక ప్రకారం 3 తర్వాత వచ్చి 3 తీసుకుపోవచ్చు అన్నాడు రాజు. సన్యాసి 9 రాజుకిచ్చిపోయాడు. సన్యాసి వెళ్లగానే రాజు 3 రాణికిచ్చి మిగతావి 3 3 వేయించాడు. 3 ఎప్పుడు పూర్తయితాయా అని రాజు రోజులు లెక్కబెడుతూ కూర్చున్నాడు. చివరికి 3 పూర్తయిన మర్నాడు రాణికి ఒక చక్కటి మగపిల్లవాడు పుట్టాడు. గుర్రానికి 1 పిల్ల పుట్టింది. కుక్కకి 1 పిల్ల పుట్టింది. రాజుకు పట్టలేనంత సంతోషం కలిగింది. రాజు మళ్లీ రోజులు లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. 1 ఎప్పుడు పూర్తవుతుందా అని. నెల రోజులు ఇట్టే గడిచిపోయినాయి. మళ్ళీ రానికి పిల్లవాడు పుట్టాడు. గుర్రానికి పిల్ల పుట్టింది, కుక్కకి పిల్ల పుట్టింది. మరో నెల పూర్తయ్యేసరికి సన్యాసి చెప్పి వెళ్లిన ప్రకారం మూడోసారి అదేవిధంగా రానికి, గుర్రానికి, కుక్కకి సంతానం కలిగాయి. ఇప్పటికీ రాజుకి పూర్తిగా సంతోషం కలిగింది. తన రాజ్యమంతటా ఈ శుభవార్త చాటింపు వేయించాడు. దానధర్మాలు, ఉత్సవాలు, విందులు ఎంతో వైభవంగా జరిపించాడు. రోజులు గడిచిన కొద్దీ రాజు ముగ్గురు కుమారులు త్వర త్వరగా పెరగసాగారు. వాళ్లతో పాటే గుర్రపిల్లలు, కుక్కపిల్లలు కూడా పెరగసాగినాయి. రాజుకి సంతోషంతో పాటు పెద్ద దిగులు కూడా పట్టుకుంది. మూడేళ్లు పూర్తి కాగానే ఆ సన్యాసి వస్తాడు. నేనొప్పుకున్న ప్రకారం అతనికి నా ముద్దుల కొడుకుని, గుర్రపిల్లని, కుక్కపిల్లని ఇవ్వాల్సి వస్తుందే అని. ఇదివరకల్లా రాజులు లెక్క పెడుతూ వచ్చిన రోజులు ఇప్పుడు మూడేళ్లు త్వరగా గడవకుండా ఉంటే బాగుండుననే అనుకోవటం మొదలుపెట్టాడు. కాని కాలం ఆగుతుంది గనకనా చూస్తుండగానే మూడేళ్లు ఇట్లే తిరిగిపోయినాయి. మూడో ఏడు పూర్తయిన మర్నాడు సన్యాసి మళ్లీ రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అన్నమాటను నెరవేర్చమని రాజును అడిగాడు. అప్పుడు రాజుకి ముగ్గురిలో ఎవరినివ్వటమా అని సందేహం కలిగింది. రాణిని సలహా అడిగాడు. మన తర్వాత మన పెద్ద కుమారుడే కదా వారసుడు, అందుకని వాడిని ఇవ్వటానికి వీల్లేదు. మన పెద్దవాడికి కూడా మనలాగే సంతానం కలగలేకపోతే అప్పుడు మన రెండోవాడే కదా వారసుడు, కనుక వాడిని కూడా ఇవ్వటానికి వీల్లేదు. అందువల్ల ఎటొచ్చి మనం ఇచ్చుకోదగిందల్లా ఆఖరివాడినే. అలాగే గుర్రపిల్ల, కుక్కపిల్ల విషయాల్లో కూడా చేద్దాం అని సలహా చెప్పింది రాణి. సరేనని రాజు తన మూడో కుమారుడిని, మూడో గుర్రపిల్లని, కుక్కపిల్లని సన్యాసికి సమర్పించి సాగనంపాడు. ముందు సన్యాసి, అతని వెనకనే గుర్రం మీద రాకుమారుడు, గుర్రం వెనకనే కుక్క బయలుదేరారు. వాళ్ళు అలా పోయి పోయి చివరికి ఒక ఎత్తైన కొండ మీదకు చేరుకున్నారు. కొండ దిగువన ఒక లోయ. ఆ లోయలో ఒక కోట ఉన్నాయి. సన్యాసి ఆ కోటను చూపుతూ రాకుమారుడితో అన్నాడు, ఆ కనిపించేదే నా ఇల్లు. నేను నిన్ను ఇప్పుడు ఈ కొండ మీదనే వదిలి వెళతాను. నువ్వు నా ఇంటికి చేరుకోవాలి. నా ఇంటి బయట వాకిలి దగ్గర ఒక మేక కట్టేసి ఉంటుంది. ఆ దగ్గరలోనే ఒక గడ్డిమోపు ఉంటుంది. నువ్వు ఆ గడ్డిమోపును మేక ముందు వేయాలి. అది మొదటి పని. ఈ పని చేసి గాని నువ్వు ఇంటి ఆవరణలో అడుగు పెట్టకూడదు. ఈ పని చేసి నువ్వు ఇంటి ఆవరణలోనికి వెడితే అక్కడ నీకు కొన్ని కోళ్ళు కనిపిస్తాయి. ఆ దగ్గరలోనే కొంత ధాన్యం ఉంటుంది. నువ్వు ఆ ధాన్యం కోళ్ల ముందు చల్లాలి. ఇది రెండో పని. ఈ రెండు పనులు చేసి నేను తిరిగి వచ్చే వరకు నా ఇంట్లో ప్రవేశించకుండా బయట ఆవరణలోనే కనిపెట్టుకు ఉండాలి. అలా కాకుండా ఇంట్లో ప్రవేశించబోయావంటే నువ్వు, నీ గుర్రం, నీ కుక్క గురు ఒక్కసారిగా చస్తారు అని సన్యాసి కొండ దిగి త్వర త్వరగా వెళ్ళిపోయాడు. పాపం రాకుమారుడికి ఏం చేయాలో తోచలేదు. ఏ దారిన పోతే సన్యాసి ఇంటికి చేరుకోగలడో తెలియలేదు. కానీ దేవుడి మీద భారం వేసి బయలుదేరాడు. దారిలో ఎన్నో గుట్టలు, మిట్టలు, వాగులు దాటవలసి వచ్చింది. చాలా కష్టపడి అన్నీ దాటాడు. అలాగే మరికొంత దూరం వచ్చేసరికి రాకుమారుడికి దారిలో ఒక వెడల్పాటి కాలువ అడ్డు వచ్చింది. కాలువకి అవతలి వైపు కొంత దూరంలో కోట కనిపించింది. కోట కనిపించేసరికి రాకుమారుడికి మనస్సు స్తిమితపడింది. కానీ కాలువ దాటటం ఎలా? కొంతసేపు ఆలోచించాక రాకుమారుడికి ఒక ఉపాయం తట్టింది. తాను గుర్రం మీద ఎక్కాడు. కుక్కని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గుర్రాన్ని అదల్చాడు. గుర్రాన్ని అదిలించాడు. గుర్రం వాయువేగంతో కాలువ అవతలి ఒడ్డుకు దూకింది. కాసేపు విశ్రాంతి తీసుకుని రాకుమారుడు కోట వాకిలి దగ్గరకు పోయాడు. సన్యాసి చెప్పినట్టుగానే కోట గుమ్మం దగ్గర ఒక మేక, ఆ దగ్గర్లోనే ఒక గడ్డిమోపు కనిపించినాయి. రాకుమారుడు గడ్డిమోపు మేక ముందు పడేశాడు. మోపు కింద పడి పడడంతోటే అది మూడు తోడేళ్లుగా మారింది. రాకుమారుడి వెంట ఉన్న వేట కుక్క ఒక్కసారి ఆ తోడేళ్ల మీదికి దూకింది. మూడు తోడేళ్లు అమాంతం మేక మీద పడి దాన్ని నోట కరుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా కొండవైపు పరిగెత్తిపోయినాయి. తర్వాత రాకుమారుడు ఇంటి ఆవరణలో ప్రవేశించాడు. సన్యాసి చెప్పినట్టుగానే అక్కడ మూడు కోళ్ళు, ఆ దగ్గరలోనే ధాన్యం కనిపించాయి. రాకుమారుడు ధాన్యం కోళ్ల ముందు చల్లాడు. ధాన్యం నేల మీద పడడంతో మూడు పిల్లులుగా మారింది. కుక్క మళ్ళీ వాటి మీదికి దూకింది. మూడు పిల్లులు చేరి కోళ్లని నోట కరుచుకొని కొండవైపు పరిగెత్తిపోయాయి. ఈ రెండు వింతలు చూసేసరికి రాకుమారుడికి కోటలో ప్రవేశిస్తే ఏం వింత జరుగుతుందో కూడా తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. కానీ ముగ్గురు ఒక్కసారి చస్తారు అని సన్యాసి భయపెట్టడం వల్ల రాకుమారుడికి కోటలో ప్రవేశించటానికి మొదట ధైర్యం చాలలేదు. కానీ అంతకంతకి ఏమి వింత జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహల జాస్తి కాసాగింది. అందువల్ల ఏమవుతే అదవుతుంది అని ధైర్యం తెచ్చుకొని రాకుమారుడు గుర్రాన్ని కుక్కని ఆవరణలో వదిలి కోటలో ప్రవేశించబోయాడు. రాకుమారుడు కోట తలుపులు తీసి లోపల ప్రవేశించాడు. అది ఒక పెద్ద విశాలమైన మహల్. అంతా చీకటిగా ఉంది. కన్ను పొడుచుకున్నా దారి ఏమాత్రం కనిపించటం లేదు. అయినా రాకుమారుడు తడుముకుంటూ ధైర్యంగా నడవసాగాడు. అలా పోగా పోగా చివరికి అతనికి ఒక గది కనిపించింది. గది తలుపులు వేసి ఉన్నాయి, కానీ తాళం వేసే బెజ్జంలోంచి సన్నని కాంతి బయటకు వస్తుంది. ఆ కాంతి వల్ల దారి ఇప్పుడు కొంచెం తెలుస్తుంది. రాకుమారుడు ఏకాఏకిన గది తలుపులు తీసుకుని లోపలకు ప్రవేశించాడు. గదిలో ఒక హంసతులిక తల్పం ఉంది. దానిమీద ఒక అప్సరస లాంటి కన్య నిద్రపోతూ ఉంది. రాకుమారుడు ఆమెని లేపుదామని కాలితో నేల మీద తన్ని చప్పుడు చేశాడు. కానీ ఆమె లేవలేదు. రాకుమారుడు దగ్గరకు పోయి మీద చెయ్యి వేసి లేపాడు. కానీ ఆమె లేవలేదు. మరోసారి గట్టిగా తట్టి చూశాడు. అప్పటికీ ఆమె లేవలేదు. ఇంతలో రాకుమారుడి దృష్టి ఆ కన్య చెవిలో ఉన్న ఒక తెల్లని గులాబీ మీద పడింది. రాకుమారుడు ఆ పువ్వును తీశాడు. పువ్వు తీసివేయగానే ఆ కన్య ఒక్కసారిగా లేచి కూర్చుంది. రాకుమారుడు ఆమె ఒక్క నిమిషం ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. తర్వాత ఆమె రాకుమారుణ్ణి అడిగి తనక్కడికి ఎలా వచ్చింది, ఏమి జరిగింది అంతా తెలుసుకుంది. తర్వాత రాకుమారుడు ఆమెని తన సంగతి చెప్పమని కోరాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పటం మొదలెట్టింది. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన సన్యాసి నిజానికి సన్యాసి కాదు. అతనొక మాయల మారి రాక్షసుడు. అతను మనుషుల గుండెకాయలు తిని జీవిస్తాడు. ఏ మనిషిని పడితే ఆ మనిషిని చంపలేడు. అతను చెప్పిన పని ఎవరైతే చేయము అని అంటారో వాళ్లనే అతను చంపగలడు. అతను చెప్పే పనులు చాలా భయంకరంగాను కష్టంగాను ఉంటాయి గనుక ఎవరూ చేయమంటారు. అట్లా అన్నవారిని చంపి వాళ్ల గుండెకాయ తింటాడు. ఒకవేళ ఎవరైనా అతను చెప్పిన పని చేయగలిగినారంటే వాళ్లకు ఇంకొక పని, అది చేస్తే ఇంకొక పని, ఇలా ఒకదానికంటే ఒకటి కఠినంగా ఉండే పనులు చెబుతాడు. ఇన్ని పనులలో ఏదో ఒక పని అయినా ఆ వచ్చిన వాళ్ళు మేము చెయ్యము అనేంత భయంకరంగా ఉంటుంది. వాళ్ళు అలా అనగానే అతనికి వాళ్ళని చంపగల శక్తి వస్తుంది. ఇప్పటికీ చాలా మంది దురదృష్టవంతులు ఇతని చేతిలో చనిపోయారు. నేను కూడా ఒక గొప్ప రాజబిడ్డని. నీ మాదిరిగానే నన్ను కూడా ఈ రాక్షసుడు నా తల్లిదండ్రుల దగ్గర నుంచి తెచ్చాడు. కానీ నా అదృష్టవశాత్తు అతనికి నా మీద ప్రేమ కలిగింది. అందుచేత అందరినీ చంపినట్లు నన్ను చంపలేదు. అతను బయటికి వెళ్ళేప్పుడు ఈ తెల్ల గులాబీ పువ్వు నా చెవిలో పెడతాడు. అది కూడా ఒక మాయ పువ్వే. అది నా చెవిలో పెట్టగానే నేను ఒళ్ళు తెలియకుండా ఇలా పడుకుండిపోతాను. అతను మళ్ళీ తిరిగి వచ్చి పువ్వు తీసే వరకు ఇలాగే పడుకుంటాను. ఇక కాసేపట్లో అతను తిరిగి వస్తాడు. అతను వచ్చేసరికి నువ్వు పువ్వు నా చెవిలో పెట్టి నీవు వెళ్ళి మళ్ళీ బయట ఆవరణలో కూర్చొని ఉండాలి, ఇక పో అని చెప్పింది. రాజకుమార్తె చెప్పిందంతా వినేసరికి రాజకుమారుడికి చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే పోతాను, కానీ ఈసారి అతను ఏ పని చెబుతాడో నీకు తెలుసా అని అడిగాడు. తెలుసును, ఈసారి అతను నిన్నొక చీకటి గదిలోనికి తీసుకుపోతాడు. ఆ గదిలో ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. నిన్ను ఆ కూర్తి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయమంటాడు. నేను చెయ్యను అని నీవు అంటే నిన్ను చంపే శక్తి అతనికి వస్తుంది కదా, అందుకని నువ్వు అలాగే ప్రదక్షిణ చేస్తాను. చీకట్లో అతను నీ వెనకాలనే వచ్చి నిన్ను గోతిలోనికి తోస్తాడు. తిండి తిప్పలు లేక గోతిలో వాడివి గోతిలోనే చస్తావు, అప్పుడు నీ గుండెకాయ తింటాడు అని చెప్పింది రాజకుమార్తె. అలాగైతే ఈ అపాయం నుంచి తప్పించుకునే మార్గం ఏమైనా నాకు చెప్పగలవా అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది, అతను నిన్ను గదిలోనికి తీసుకువెళ్ళి గోతి చుట్టూ తిరగమంటాడు. అప్పుడు నువ్వు, ఈ చోటు నాకు కొత్త, పైగా ఈ చీకట్లో నేను గోతి చుట్టూ ఎలా తిరగగలను, కానీ నువ్వు ముందు దారి చూపుతుంటే నీ వెనకాతలే నేను వస్తూ అలాగే 3 ప్రదక్షిణలు చేస్తాను అని చెప్పు. అతను చేసేది లేక అలాగే ముందు నడుస్తుంటాడు. అప్పుడు నువ్వు నీ కత్తితో సమయం చూసి అతన్ని పొడువు. ఒకవేళ అలా చేయలేకపోయినా ఇవాల్టికి నీ గండం గడుస్తుంది. రేపు ఏ పని ఇస్తాడో ఈ రాత్రి నేను అతన్ని అడిగి తెలుసుకుంటాను. రేపు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ సంగతి తెలుసుకో. ఇప్పుడు అతను వచ్చే వేళయింది, పువ్వు నా చెవిలో పెట్టి వెళ్ళిపో అన్నది రాజకుమార్తె. రాజకుమారుడు అలాగే గులాబీ పువ్వును తిరిగి రాజకుమార్తె చెవిలో పెట్టాడు. ఆమె వెంటనే స్పృహ తప్పి అది వరకటిలాగానే పడుకుండిపోయింది. రాజకుమారుడు బయటకి వచ్చి ఆవరణలో కూర్చున్నాడు. మరి కాసేపటికి రాక్షసుడు తిరిగి వచ్చాడు. ఈ మారు అతను అదివరకటిలాగా సన్యాసి వేషంలో రాలేదు, అతని అసలు రాక్షస రూపంతో వచ్చాడు. రాజకుమారుడు ఇంకా బ్రతికే ఉండటం చూసేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది. కానీ ఆ ఆశ్చర్యాన్ని బయటకి కనపరచకుండా రాజకుమారుడిని తన వెంట ఒక చీకటి గదిలోనికి తీసుకుపోయాడు. రాజకుమార్తె చెప్పినట్లుగానే రాక్షసుడు రాజకుమారుడిని గోతి చుట్టూ ప్రదక్షిణ చేయమన్నాడు. అలాగే ప్రదక్షిణ చేస్తాను, కానీ ఈ చోటు నాకు అసలే కొత్త, అందులో ఇక్కడ అంతా చీకటిగా ఉంది, దారి నాకు కొంచెం కూడా తెలియటం లేదు, అందుకని నువ్వు ముందు దారి చూపుతూ నడువు, నీ వెనకాలనే నేను నడుస్తాను అన్నాడు రాజకుమారుడు. తన పాచిక పారనందుకు రాక్షసుడు మనస్సులో విచారించాడు, అయినా చేసేది లేక అలాగే ముందు దారి చూపుతూ నడిచాడు. రాజకుమారుడు అతని వెనకాలనే కత్తి సిద్ధంగా పుచ్చుకుని నడుస్తున్నాడు. కానీ రాక్షసుడు చాలా తొందరగా తిరగటం వల్ల రాజకుమారుడు అతనిని అందుకోలేకపోయాడు. అందువల్ల అతను అనుకున్నట్లు రాక్షసుణ్ణి పొడవలేకపోయాడు. ఇలాగైతేనేం, ఆ రోజుకి గండం గడిచి బ్రతికి బయటపడ్డాడు. తర్వాత రాక్షసుడు రాజకుమారుణ్ణి అక్కడే వదిలేసి రాజకుమార్తె ఉన్న గదిలోనికి వెళ్ళిపోయాడు. తెల్లవారే వరకు రాజకుమారుడు అక్కడే ఆ చీకట్లోనే ఉండిపోయాడు. తెల్లవారింది, రాక్షసుడు మళ్ళీ సన్యాసి వేషం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. రాక్షసుడు వెళ్ళిపోగానే రాజకుమారుడు ఏకాఏకిన రాజకుమార్తె గదిలోనికి వెళ్ళి ఆమె చెవిలో పువ్వు తీశాడు. ఆమె లేచి కూర్చొని ఏమి జరిగింది రాత్రి అని అడిగింది. నీవు చెప్పినట్లే చేశాను, కానీ అతను చాలా తొందరగా నడిచాడు, అందువల్ల నీ ఉపాయం ప్రకారం అతన్ని పొడవలేకపోయాను. ఇలాగైతేనేం, నీ దయ వల్ల బ్రతికాను, ఈసారి ఏం పని చెబుతాడో కనుక్కున్నావా అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది, సాయంత్రానికి అతను తిరిగి వస్తాడు, రాగానే నిన్ను ఒక పెద్ద హాలులోకి తీసుకుని పోతాడు. ఆ హాల్లో ఒక సింహాసనం ఉంటుంది, అతను దాని మీద కూర్చొని నిన్ను తన పాదాల దగ్గర వంగి 3 సార్లు దండం పెట్టమంటాడు. అప్పుడు నువ్వు, అయ్యా నేను గొప్ప వంశాన పుట్టిన సంగతి మీకు తెలిసినదే కదా, ఈ రోజు వరకు ఆ వంగి వంగి దండాలు పెట్టటం అంటే ఏమిటో నేనెరగను, మీరు కనుక అలా చేసి చూపెడితే తర్వాత నేను అలాగే చేస్తాను అని చెప్పు. అతను చేసేది లేక అలాగే 3 సార్లు వంగి దండం పెడతాడు. ఆ 3 సార్లలో మంచి సమయం చూసి నీ కత్తితో అతని తల నరికివేయి అని సలహా చెప్పింది రాజకుమార్తె. రాజకుమారుడు చాలా సంతోషించి పువ్వు ఆమె చెవిలో పెట్టి తను వెళ్ళి మళ్ళీ చీకటి గదిలో కూర్చున్నాడు. సాయంత్రానికి రాక్షసుడు తిరిగి వచ్చాడు. రాజకుమారుణ్ణి తన వెంట ఒక పెద్ద హాలులోనికి తీసుకువెళ్ళాడు.
అక్కడ ఒక సింహాసనం ఉన్నది. దాంట్లో రాక్షసుడు కూర్చుని రాజకుమారుణ్ణి తన పాదాల దగ్గర వంగి 3 సార్లు దండం పెట్టమన్నాడు. రాజకుమార్తె చెప్పిన సలహా ప్రకారం రాజకుమారుడు రాక్షసుణ్ణి మొదట దండం పెట్టి చూపమని అడిగాడు. రాక్షసుడు సరేనని మొదటిసారి వంగాడు. రాజకుమారుడు కత్తి సిద్ధంగా ఉంచుకున్నాడు. 2వ సారి రాక్షసుడు వంగాడు. రాజకుమారుడు కత్తి రాక్షసుడి మెడపైనికి ఎత్తి తయారుగా ఉంచుకున్నాడు. 3వ సారి రాక్షసుడు వంగటం, రాజకుమారుడు కత్తి రాక్షసుడి తల మొండాన్ని వేరు వేరుగా ఖండించటం ఒక్కసారిగా జరిగాయి. ఈ పని పూర్తి కాగానే రాజకుమారుడు సంతోషంతో రాజకుమార్తె గదిలో ఒక పరుగున వెళ్ళి ఆమె చెవిలో పువ్వు తీసి లేపాడు. రాక్షసుణ్ణి చంపినందుకు రాజకుమార్తె రాజకుమారుడిని చాలా మెచ్చుకున్నది. అప్పుడు రాజకుమారుడు అడిగాడు, ఇంతటితో మనకు వాడి పీడ వదిలినట్టేనా అని. అప్పుడే ఏమైంది, రాక్షసుణ్ణి నువ్వు చంపావన్న మాటే గాని అతని ప్రాణం వేరే ఇంకొక చోట ఉండనే ఉంది. ఆ ప్రాణాన్ని కూడా చంపావంటే అప్పటికి రాక్షసుడు పూర్తిగా చచ్చినట్లు, లేకపోతే ఇంకో గంటలో అతను మళ్ళీ బ్రతుకుతాడు అని చెప్పింది రాజకుమార్తె. ఆ ప్రాణం ఎక్కడ ఉందో చెప్పరాదా, ఆ పని కూడా పూర్తి చేస్తాను అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది, ఇప్పుడు రాక్షసుణ్ణి చంపిన హాలుకు పక్కనే నీకు కొన్ని మెట్లు భూమిలోనికి పోతూ కనిపిస్తవి. నీవు ఆ మెట్లన్నీ దిగిపోవాలి, చాలా లోతుకు పోవాలి. అలా పోతూ ఉంటే దారిలో నీకు 9 గదులు ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. 9వ గది దాటగానే నీ దారికి ఒక గోడ అడ్డు తగులుతుంది. అప్పుడు నువ్వు నీ కత్తి కొనతో ఆ గోడ మీద తొలగిపో గోడ అని 3 సార్లు కొట్టు. 3వ సారి కొట్టగానే గోడ తొలగిపోతుంది. అప్పుడు నీకెదురుగా ఒక గది కనిపిస్తుంది. ఆ గదిలో ఒక సింహాసనం మీద ఒక 10 ఏళ్ల కుర్రవాడు కూర్చొని ఉంటాడు. అతని చేతిలో ఒక గిన్నె ఉంటుంది. ఆ గిన్నె నిండా ఒక ద్రావకం ఉంటుంది. రాక్షసుడి ప్రాణం ఆ కుర్రవాడే. నీవు సరాసరి వెళ్ళి ఆ కుర్రవాణ్ణి నీ కత్తితో పొడువు. అతడు చనిపోతాడు. దాంతో రాక్షసుడు చనిపోయినట్లు అవుతుంది. కుర్రవాణ్ణి చంపిన తర్వాత అతని చేతిలో ఉన్న గిన్నె నా దగ్గరకు తీసుకురా. దాంట్లో ఉన్న ద్రావకం ఒక్కొక్క బొట్టు ఇది వరకు రాక్షసుడి చేతిలో చనిపోయిన వారి ప్రాణాలన్నమాట. అందుకని నువ్వు ఆ ద్రావకం ఒక్క బొట్టు కూడా కింద పడనీయకుండా నా దగ్గరకు తీసుకురావాలి. రాజకుమారుడు వెంటనే మెట్లు దిగి వెళ్ళాడు. రాజకుమారుడు చెప్పినట్లు 9 గదులు దాని తర్వాత గోడ తగిలాయి. గోడ మీద కత్తితో కొట్టగానే గోడ తొలగిపోయింది. గోడ తొలగిపోయి గది కనిపించింది. రాజకుమారుడు ఎకాఎక్కిన వెళ్ళి గదిలో సింహాసనం మీద కూర్చున్న కుర్రవాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. కత్తి వీపులోంచి దూసుకుపోయింది. కానీ ఆ కుర్రవాడు మాత్రం అలాగే కొయ్యబారిపోయాడు. తర్వాత రాజకుమారుడు ద్రావకం గిన్నె తీసుకుని రాజకుమార్తెని కలుసుకున్నాడు. రాజకుమార్తె సంతోషించింది. తర్వాత ఆ ద్రావకం తీసుకొని రాజకుమార్తె రాజకుమారుణ్ణి వెంటబెట్టుకుని ఒక పెద్ద గదిలోనికి తీసుకుపోయింది. అక్కడ రాక్షసుడి చేతిలో చనిపోయిన దురదృష్టవంతుల పీనుగులు వరుసగా ఉన్నాయి. అందులో పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు, ఆడవాళ్లున్నారు. దాదాపు 1000 పీనుగుల దాకా ఉన్నాయి. రాజకుమార్తె తాను తెచ్చిన ద్రావకం ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క పీనుగు మీద వేసింది. వెంటనే అందరూ వరుసగా తిరిగి బ్రతికారు. వాళ్ళు జరిగిన సంగతంతా తెలుసుకొని రాజకుమార్తెని రాజకుమారుణ్ణి ఎంతో మెచ్చుకున్నారు. తర్వాత ఎవరికి వాళ్ళు వారిళ్లకు వారు చేరుకున్నారు. రాజకుమార్తె రాజకుమారుణ్ణి తనతో పాటు తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకుపోయి జరిగినదంతా చెప్పింది. వాళ్ళు చాలా సంతోషించారు. రాజకుమారుడి తల్లిదండ్రులకు కూడా కబురు చేసి పిలిపించారు. ఒక సుముహూర్తాన రాజకుమార్తెని రాజకుమారుడికిచ్చి వైభవంగా పెళ్లి చేశారు. తర్వాత రాజకుమారుడు భార్యని తీసుకొని తన రాజ్యానికి వచ్చి 1000 ఏళ్లు సుఖంగా బ్రతికారు. ఇక కథ కంచికి మనం ఇంటికి కథ చెప్తా .com